Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
న్యూస్ అండ్ పాలిటిక్స్కు స్వాగతం. నేను ఎన్వి హనుమంతరావు. తెలుగు పత్రికల్లో చాలా వరకు చాలా పత్రికల్లో కనపడని ఒక అంశం ఈ మధ్య గత వారం ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్లో వచ్చింది. అదేమిటంటే, నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం విస్తృతంగా కనపడుతోంది అని. అసలు ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి అంటే ఏమిటి? ఈ లక్ష్యాల సూచిలో దక్షిణాది రాష్ట్రాలు అంటే ముఖ్యంగా మనం తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు కూడా ఎంతో అభివృద్ధిలోకి వచ్చాయనేది మనకి తెలుస్తుంది. 2018 నుంచి ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 అంటే 2030 వచ్చేసరికి ప్రతి దేశము కూడా కొన్ని కొన్ని అంశాలని, నిర్దిష్టమైనటువంటి అంశాలని ఆయా దేశాలకి అన్వయించి ఆయా దేశాలు ఎంత అభివృద్ధి సాధించాయి అనేది ఒక లెక్క కట్టడానికి ఒక టార్గెట్ని పెట్టింది ఐక్యరాజ్య సమితి. ఈ టార్గెట్కి అనుగుణంగా భారతదేశం కూడా నీతి ఆయోగ్ కొన్ని లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలను సాధించటానికి ఆయా రాష్ట్రాలకి కొన్ని అవకాశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఏం చేసిందంటే, ఈ నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేది ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన వాటిల్లో ఒక 13 లక్ష్యాలను తీసుకుంది. ఆ 13 పాయింట్స్ని ప్రతి రాష్ట్రానికి అన్వయించి ఆ రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధిలోకి వచ్చింది అనేది ఒక స్కోర్ అనేది ఇవ్వబడుతుంది. ఆ స్కోరు విలువ ఈ మొత్తం 13 SDGలను సాధించడానికి మొత్తం రాష్ట్రాలు లేదా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పనితీరును సూచిస్తుంది. ఈ స్కోర్ ఎలా ఉంటుందంటే 0 నుంచి 100 వరకు ఉంటుంది. ఒక రాష్ట్రం గనక 100% స్కోర్ సాధిస్తే అది 2030 నిర్దేశించిన జాతీయ లక్ష్యాన్ని ఆ రాష్ట్రం సాధించింది అని సూచిస్తుంది. మరోవైపు ఒక రాష్ట్రం కానీ కేంద్రపాలిత ప్రాంతం కానీ 0 స్కోర్ సాధిస్తే అది రాష్ట్రం యొక్క చెత్త ప్రదర్శనను కనపరిచిందని మనం చెప్పుకోవచ్చు. ఒక రాష్ట్రం యొక్క ఎక్కువ స్కోరు లక్ష్యాన్ని సాధించడానికి ఎక్కువ దూరం. అంటే ఈ స్కోరు ఆధారంగా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలని 4 విభాగాలుగా విభజించింది. 1 అచీవర్ అంటే సాధించిన వాళ్ళు. ఈ SDG ఇండియా ఇండెక్స్ అంటారు దీన్ని, సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి. ఇది గనక 100కి 100 ఉంటే అచీవర్ అనొచ్చు. అలా కాకుండా ఒక 65% ఉంటే వీళ్ళని ఫ్రంట్ రన్నర్ అంటారు. ఆ తరువాత ఒక 50% సాధించారనుకోండి, వీళ్ళని ప్రదర్శకుడు అంటారు. ఇది ఇంతకంటే తక్కువగా ఉంటే గనక మనం వీళ్ళు ఏమంటారంటే నీతి ఆయోగ్ ఆశావాది అనే ఒక ఇండెక్స్లో చేరుస్తారు. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మన దేశం కూడా 2018 నుంచి మొదలుపెట్టింది. 2030కి మనం అందుకోవాలనేది మనకున్నటువంటి ఒక టార్గెట్. ఈ టార్గెట్లో ఏంటంటే దాదాపుగా ఒక 13 అంశాలను తీసుకుంటారు. అవి క్లుప్తంగా ఒకసారి చెప్పుకుందాం. ఈ 13 అంశాలలో దేశం కాదు, ఇక్కడ ఆయా రాష్ట్రాలు ఎంత అభివృద్ధి సాధించాయి అనేవి లెక్క కడుతూ ఉంటుంది నీతి ఆయోగ్ ప్రతి సంవత్సరం. పేదరిక నిర్మూలన, ఆకలి, అలాగే ఆరోగ్యము, విద్య, సమానత్వం, పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం, ఆ తర్వాత స్తోమత, స్వచ్ఛమైన శక్తి. 8వ పాయింట్ ఏంటంటే ఆర్థికాభివృద్ధి, మంచి పనులు చేయటం. 9వ పాయింట్ పరిశ్రమలు, ఇన్నోవేషన్, మౌలిక వసతులు, సదుపాయాలు. 10వ పాయింట్ అసమానతను తగ్గించటం. 11 సుస్థిర నగరాలు అంటే సస్టైనబుల్ సిటీస్ అంటారు. 12 భూమి పర్యావరణ వ్యవస్థ, ఎన్విరాన్మెంటల్ స్టేటస్ అనేది ఎలా ఉంటుంది ఒక్కొక్క రాష్ట్రంలో. ఆఖరుగా శాంతి, న్యాయము అండ్ వ్యవస్థ ఎలా ఉంది, బలమైన వ్యవస్థ ఉందా లేదా, ఇలా ఈ 13 పాయింట్స్ మీద కూడా ఎలా ఉంది ఏమిటి అనేది, వీళ్ళ ఆయా రాష్ట్రాల ఫలితాలు ఏంటి, ఆయా ఏ ఏ రాష్ట్రాలు అభివృద్ధిలోకి వచ్చాయి అనే విషయాల మీద వీళ్ళు చక్కగా నీతి ఆయోగ్ లెక్కలు కట్టి ప్రతి సంవత్సరం ఆ రిపోర్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఆ రిపోర్ట్లో ఈసారి అంటే 2019 రిపోర్టు డిసెంబర్లో విడుదల చేశారు. ఈ రిపోర్ట్లో ఏం చూపించిందంటే తెలుగు రాష్ట్రాలు చాలా వేగంగా శరవేగంగా అభివృద్ధి పదంలోకి పయనిస్తున్నాయి. లక్ష్యాలను సాధించే క్రమంలో కేరళ, హిమాచల్ ప్రదేశ్ 2018-2019 కూడా చాలా వేగంగా ముందుకు సాగుతుంటే, ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా ఈ 2019 విడుదల చేసినటువంటి రిపోర్ట్లో తమిళనాడు, ఉభయ తెలుగు రాష్ట్రాలు 3 స్థానంలో నిలబడ్డాయి. అది నిజంగా మనందరం గర్వించదగ్గ విషయం. దేశంలో 22 రాష్ట్రాలు, చండీగఢ్ మినహా మిగతా కేంద్రపాలిత ప్రాంతాలు 50 మార్కులు సంపాదించడాన్ని బట్టి లక్ష్య సాధనకు మనం మరింత శ్రమించవలసిన అవసరం ఉంది. అంటే 20-30 దేశం మొత్తం లక్ష్య సాధన దిశగా వెళ్ళాలి కాబట్టి ఆ దిశలో చూసుకుంటే మన దేశంలో దాదాపు 22 రాష్ట్రాలు, ఒక చండీగఢ్ తప్ప మిగిలినవన్నీ కూడా చాలా చాలా వరకు వెనకబడి ఉన్నాయి. అంటే వీళ్ళ మార్కులను బట్టి తెలుస్తుంది అన్నమాట. క్రితం ఏడాది అంటే 2018 నీతి ఆయోగ్ చేసినటువంటి అసెస్మెంట్లో హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. ఈసారి వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, అలాగే కర్ణాటక, సిక్కిం, గోవా కూడా వచ్చి చేరాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో గుజరాత్, మహారాష్ట్రల కన్నా కూడా, అంటే ఒకప్పుడు ఈ రెండు కూడా చాలా అభివృద్ధిలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు, తర్వాత సంపద పరంగా కూడా చూస్తే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు, వీటికంటే ముందు ఈసారి దక్షిణాది రాష్ట్రాలు ఉండటం అనేది చాలా సంతోషం. అయినా కూడా మనం కూడా కొన్ని అంశాలు, ఇందాక నేను చెప్పినటువంటి సూచీలు, ఆకలి, పోషకాహార లోపం, ఇలాంటి పాయింట్స్లో కనుక చూసుకుంటే మన స్కోర్ చాలా చాలా తక్కువే ఉంది. జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇవి చాలా 30 తక్కువ స్కోర్ సాధించాయి. అంటే ఆఖరుగా ఆశావాది కేటగిరీలో కూడా చాలా అట్టడుగును ఉన్నాయి. ఇవి కూడా అభివృద్ధి సాధిస్తేనే 20-30 టోటల్గా భారతదేశం అభివృద్ధి సాధించే అవకాశం కనపడుతుంది. ఈ ఆశావాది రాష్ట్ర ఆశావాది కేటగిరీలో ఉన్న రాష్ట్రాలకి ఎన్ని రకాలుగా కూడా మనము కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు కానీ కష్టపడి సంపదని వాళ్ళ వైపు కుమ్మరించినా కూడా వీళ్ళ పరిస్థితి ఎందుకు మారటం లేదు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే కాశ్మీర్ విషయంలో పాలకులు ప్రచారంలో పెట్టిన కొన్ని వాదనలు నిజం కాదు అని కూడా ఈ సూచన చెప్తోంది. కొన్ని అంశాల్లో గుజరాత్ కంటే కూడా ఇంతకుముందు ఏమన్నారంటే కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఉండటం వల్ల అభివృద్ధిలో కొద్దిగా వెనకపడింది అనేది ఒక వాదన. కానీ గుజరాత్ కంటే కూడా కొన్ని అంశాల్లో కాశ్మీర్ ముందంజలో ఉంది. నాణ్యమైన విద్య, జెండర్ ఈక్వాలిటీ, సుస్థిర వినియోగము, ఆకలి, దారిద్ర్యం వంటి విషయాల్లో ఈ సూచి గుజరాత్ కంటే దిగువ నిలబడితే అవిభక్త కాశ్మీర్ దానికంటే పైకే ఉందన్నమాట. అంటే కాశ్మీర్ మహిళల మీద ప్రత్యేక ఆదరాభిమానాలు ప్రకటించిన పాలకులు, అది లింగ సమానత్వంలో అంటే జెండర్ ఈక్వాలిటీలో కేరళ, హిమాచల్ ప్రదేశ్ వీటితో పాటుగా సమానంగా అగ్రస్థానం నిలబడి వాటికంటే ఓ మార్కు ఎక్కువే సాధించిందని చెప్తోంది ఈ రిపోర్ట్. సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో దేశం మొత్తం గతంలో కంటే 3 పెంచుకొని 60 చేరటం సంతోషించాల్సిన విషయం. తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో కాస్త బాగుపడినప్పటికీ దారిద్ర్యం, పోషకాహార లోపం వంటివి దేశాన్ని వెనక్కి లాగుతూనే ఉన్నాయి. మనం ఎన్నో ఎన్నో ఆహార చట్టం అనేది తీసుకో, అందరికీ ఆహారం అనేది చట్టం చేసినా కూడా పోషకాహార లోపం, ముఖ్యంగా చిన్నపిల్లల్లో పోషకాహార లోపం అనేది మన దేశాభివృద్ధిని వెనక్కి లాగుతోంది అనేది ఒక గమనించవలసిన అంశం. ప్రతి ఒక్కళ్ళు పాలకులే కాదు ప్రజలు కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సూచి చెప్తోంది. అలాగే జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వాన్ని సాధించే విషయంలో మనం ఇంకా ఎంతో అభివృద్ధి సాధించాలి అనేది ఈ సూచి చెప్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాలకు మహిళల భద్రత సంక్షేమంతో పాటు పాలనలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు సత్వర చర్యలు తీసుకోవాలి. అంటే వెంటనే మహిళలని భాగస్వామ్యం చేయటం, అధికారంలో భాగస్వామ్యం చేయటం చాలా అవసరం. ఈ దిశలో మనం ఎప్పుడో తీసుకొచ్చినటువంటి 33% బిల్లుని గనక చట్టరూపంలో తీసుకొస్తే ఒక గొప్ప మార్పు కనపడే అవకాశం కూడా ఉంటుంది. దశాబ్దాలుగా వెనుకబడిన రాష్ట్రాల్లో అంటే ఈ బిమారు అంటారు చూసారా, బీహార్, ఒడిశా ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో ఎంత కష్టపడ్డా కూడా ఎంత వీళ్ళ స్థితిగతుల్లో ఏ మార్పు లేదన్నది మనం ఒకసారి మనం గమనించాలి. పెద్దగా మార్పు లేదని అంటే 20-30 కల్లా లక్ష్య సాధన అందుకోవాలి అంటే భారతదేశం ఎంతో కష్టపడాలి అనేది ఈ నివేదిక తెలియజేస్తుంది. ఈ నివేదికలు వల్ల ఉపయోగం ఉంటుందా ఉండదా అన్న విషయం పక్కన పెడితే మనము ఎక్కడ ఉన్నాము, మన పరిస్థితి ఏంటి, మనం ఏ స్థాయిలో అభివృద్ధి సాధిస్తున్నాము అనేది తెలుసుకోవటానికి ఖచ్చితంగా కొలబద్దలుగా కొలమానంగా ఇలాంటి సూచికలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక, సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ఇండెక్స్, ఇది మనము ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన అంశాలకు అనుగుణంగా మనం ఎంతో కష్టపడాలి, ఎంతో దూరం ప్రయాణించాలి, 100కి 100 మార్కులు సాధించాలి అంటే ప్రతి వ్యక్తి పాలన ఒక సవ్యమైన దిశలో సాగాలి అనేది ఖచ్చితంగా తెలియజేస్తుంది ఈ రిపోర్ట్.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
న్యూస్ అండ్ పాలిటిక్స్ కు స్వాగతం. నేను ఎన్వి హనుమంతరావు. మరొకసారి ఈ వారం కూడా మనం ఆంధ్రప్రదేశ్లోని రాజధాని గురించి, అమరావతి గురించి, అమరావతి తరలింపు గురించి మనం మాట్లాడుకుందాం. ఇదే అంశం మీద గతంలో చెప్పుకున్నాం, ఈ అమరావతి అంశం మీద ట్విస్టులు జరుగుతున్నాయి అని. ఇందులో మరొక ట్విస్ట్, గత 2-3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అంటే బీసీజీ వాళ్ళు కూడా ఒక నివేదిక ఇవ్వటం జరిగింది. ఈ నివేదికలో ఏముంది, ఈ నివేదిక అసలు ఎందుకు ఉంది, ఈ నివేదిక ఏం చెప్పింది అని చూస్తే, ఈ నివేదికకు అలాగే మొన్న డిసెంబర్ 21న జిఎన్ రావు కమిటీ అందజేసిన నివేదికకు పెద్దగా తేడా కనపట్టలేదు. అయినా కూడా ఈ నివేదిక గురించి చాలామంది పెదవి విరవటం జరిగింది. ఇందులో ఏమీ లేదు, ముఖ్యమంత్రి ఏమనుకున్నారో అదే వీళ్ళు చేశారు, అదే వీళ్ళు తీసుకొచ్చారు అనేటువంటి ఒక భిన్నమైన వాదనలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ రిపోర్ట్ గురించి మాట్లాడుకునే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఇంతకుముందు చాలామంది మంత్రులు, ఎందుకంటే చాలామంది మంత్రులు, ప్రభుత్వంలోని నాయకులు, వీళ్ళందరికీ కూడా ఏం జరగబోతోంది అనేది ముందే తెలిసినట్లుగా దానికి అనుగుణంగానే రిపోర్టులు రావటం జరుగుతుంది. అసలు ఈ బీసీజీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనేవాళ్ళు, వీళ్ళు రాజధాని తరలింపు కోసం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి, టోటల్గా రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, స్టాటిస్టిక్స్ ఏం చెబుతున్నాయి, ఏ రంగాన్ని ఎక్కడ డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది స్టడీ చేయడానికి ఏర్పరిచినటువంటి కన్సల్టెన్సీ అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు వెలుగులోకి కేవలం ఈ రాజధాని విషయం మాత్రమే వచ్చింది. ఈ రాజధాని విషయం రావటం వల్లనే ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా అయిపోయింది. ఇందులో ఏముంది అనేది ముందు మాట్లాడుకునే ముందుగా, అసలు ఈ రాజధానిని మారిస్తే అంటూ ఎక్కడా ఎవరూ చెప్పలేదు. ఆ రోజు ముఖ్యమంత్రి కూడా ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు ఉండొచ్చు అన్నారు. దానికి అనుగుణంగా జిఎన్ రావు కమిటీ రిపోర్ట్ వచ్చింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు బీసీజీ రిపోర్ట్ కూడా వచ్చింది. రాజధానిని ఎందుకు తరలించరు అంటే అమరావతి అనేది అఫీషియల్గా డిక్లేర్ చేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది క్యాపిటల్ అనే వర్డ్ వాడారు కానీ చేంజ్ ఆఫ్ ది క్యాపిటల్ అని ఎక్కడా వాడాల. ఎందుకు వాడలేదంటే, ఒకవేళ చేంజ్ ఆఫ్ ది క్యాపిటల్ అంటే రాజధానిని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదు, విశాఖపట్నం ఉంటుంది, లేకపోతే ఇంకో ఊరు ఉంటుంది, ఇంకో ఊరు ఉంటుంది అంటే వచ్చేటటువంటి కాంప్లికేషన్స్, సమస్యలు, ముఖ్యంగా న్యాయపరమైనటువంటి చిక్కులు చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఉన్నాయి కూడా. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పెద్ద ఈ మాటలని వాడటంలో, లేకపోతే నివేదికలు తెప్పించటంలో తీసుకునే జాగ్రత్తలు చాలా ఉంటున్నాయి. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలియక కాదు. అందుకే ఎక్కడా కూడా రాజధాని మార్పు అంటల్లా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది క్యాపిటల్. ఎందుకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది క్యాపిటల్ అంటే టోటల్గా టోటల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి కాబట్టి, అన్ని ప్రాంతాలకి సమన్వయం చేయాలి కాబట్టి. మొన్న ఏలూరులో ఆరోగ్యశ్రీ కార్డు గురించి ఇనాగరేషన్ చేస్తూ ఆ రోజు కూడా ముఖ్యమంత్రి చెప్పారు, ఆంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలకి సమానంగా న్యాయం చేస్తాను అంటున్నారు. అంటే అమరావతి యొక్క ప్రాధాన్యతను తగ్గించి కర్నూలుకి, ముఖ్యంగా విశాఖపట్నంకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది భవిష్యత్తులో జరగబోతుంది. దానికి అనుగుణంగానే ఇలాంటి రిపోర్ట్స్, నివేదికలు తెప్పించుకుంటున్నారు. తెప్పించుకొని దానికి అనుగుణంగానే వీళ్ళు పావులు కదుపుతున్నారు. అంతేకాని అమరావతిలో ఇంతకుముందు రిపోర్ట్స్లో, జిఎన్ రావు కమిటీ రిపోర్ట్లో కానీ, బీసీజీ రిపోర్ట్లో కానీ, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ అనే ఒక వర్డ్ వాడారు. అంటే శాసనసభకి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతాయి, అక్కడ అసెంబ్లీ ఉంటుంది, కొన్ని అసెంబ్లీ సెషన్స్ నడుపుతారు. కాకపోతే ఇంకొక సంవత్సరం కూడా అక్కడ చెప్పడానికి అసెంబ్లీని, కార్యక్రమాలు నిర్వహించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే కొంతమంది తూతూ మంత్రంగా, కొంతమంది మంత్రులు, లేకపోతే ఆల్రెడీ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఉంది, అలాగే కొన్ని శాఖాధిపతులు ఉంటారు. కానీ మిగిలినవన్నీ సీఎం ఆఫీస్ని, లేకపోతే భవిష్యత్తులో శాసనసభ కార్యక్రమాలని కొన్ని ఎక్కువగా, అలాగే అన్ని శాఖాధిపతులు, హెచ్ఓడీస్ని, వీళ్ళందరినీ కూడా విశాఖపట్నం తరలించే ప్రయత్నాలు చాలా ముమ్మురంగా జరుగుతున్నాయి. దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు వాళ్ళు చెప్తున్నారు. ఒక రాజధాని అమరావతి గనక పూర్తి చేయడానికి 100,000 కోట్లు కావాలి, ఇప్పటికే ఇంత అప్పు ఉంది, మళ్ళీ ఎక్కడ తెస్తాము, రాజధానిలోని రైతుల్ని చాలా అన్యాయం చేశారు, ఆ రైతుల యొక్క భూములు ఏవైతే వాళ్ళు ఇచ్చారో ఆ భూములన్నింటినీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాము, వెనక్కి ఇచ్చేసి ఈ ప్రాంతాన్ని స్పెషల్ అగ్రికల్చర్ జోన్ కింద మారుస్తాము, అంటే మళ్ళా పంటలు పండించటానికి అనువుగా ఈ భూముల్ని తయారు చేస్తాము అంటారు. ఇవన్నీ ఎంతవరకు జరుగుతాయి, ఎంతవరకు ఈ ప్రయత్నాలు ఫలిస్తాయి అనేది రాబోయే కాలమే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి రైతు అనేవాడు తనకున్న ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాల పొలాన్ని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా కానివ్వండి, బలవంతంగా కానివ్వండి, అనేక కారణాల రీత్యా ఆ భూమిని పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న పేద రైతులు అప్పటి నుంచి 2015 నుంచి కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఒక భూమికి రైతుకు ఉన్న అనుబంధం అనేది మనం మాటల్లో చెప్పలేం. ఆ భూమి పోగొట్టుకొని ఎప్పుడో 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్ల తర్వాత కోట్లు వస్తాయని ఆశించి ఆ భూములు వదులు కొన్న కొన్ని 100ల కుటుంబాలు అక్కడ ఛిద్రమైపోవటం కూడా జరిగింది. గత ప్రభుత్వం యొక్క చేసినటువంటి బలవంతమనండి లేకపోతే స్వచ్ఛందంగా ఇచ్చారని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చెప్తోంది, కానీ చాలా కుటుంబాలు భూమిని వదులుకోవటం వల్ల చితికిపోయినాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే పరిహారం కూడా చాలా నామమాత్రంగా ఉండటం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది ఇబ్బందులు పడ్డారు. పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ అమరావతి రాజధానిని తరలిస్తోంది అని వార్తలు రావటం వల్ల దాదాపుగా 20 రోజుల నుంచి ప్రజలు రోడ్డెక్కారు. ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే కారుణ్య మరణాన్ని, అంటే స్వచ్ఛందంగా చనిపోవటానికి మాకు అవకాశం ఇవ్వండి అని అమరావతిలోని రైతులందరూ కూడా రాష్ట్రపతికి నివేదించుకోవటం అనేది ఒక అత్యంత మానవీయ సమాజంలో అత్యంత దారుణమైన సంఘటన. దీనికి సమస్త ప్రజానీకం, అసలు ఈ సమాజంలో మేధావులు అనబడే వాళ్ళు, మనసు పెట్టి ఆలోచించే వాళ్ళు కూడా ఈ విషయాన్ని మనం చాలా సీరియస్గా గమనించాలి. ఎందుకు రాజధాని తరలించరు? ఎందుకు రాజధాని తరలించరంటే ఆల్రెడీ ప్రభుత్వానికి, ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఆల్రెడీ ఒక ప్రభుత్వానికి రైతులకి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారము వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ మనం ఇవ్వకపోతే ఎవరైనా సరే, రైతులు కానీ ప్రభుత్వం కానీ, ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాన్ని ప్రభుత్వం కనుక ఉల్లంఘిస్తే, ఇంతకుముందే చాలామంది నిపుణులు మేధావులు అందరూ చెప్పారు, ఇలాంటి కార్యక్రమం కనుక జరిగితే ఆ అమరావతి ప్రాంతంలోని రైతులకి భారీ స్థాయిలో నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 2013 భూ సేకరణ చట్టంని అమలు పరచవలసిన పరిస్థితి కనుక ఏర్పడితే దాదాపుగా ఒక్కొక్క రైతుకి ఎకరానికి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం వస్తుంది. ఇది నిజంగా, దీని బదులుగా అసలు రాజధాని కట్టడం బెటర్. రాజధానికి 100 కోట్లు అవసరం అనేది ఇప్పటికిప్పుడు అవసరం కాదు, అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, 5 ఏళ్ళు 10 ఏళ్లకి మెల్లమెల్లగా కూడా కట్టుకుంటూ పోవచ్చు, మెల్లమెల్లగా కూడా దాన్ని అభివృద్ధిలోకి తీసుకోవచ్చు. అలా చేయటం వల్ల 100 కోట్లు అవసరం ఉండదు. కానీ ఈరోజు ఇక్కడ రాజధాని ఉండదు అంటే మాత్రము చాలా డబ్బు, చాలా ఇంతకంటే ఎక్కువ దగ్గరగా అంతే డబ్బుని ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఏది నష్టపరిహారంగా. కాబట్టి ఇంతకుముందు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి గారు కూడా ఇదే విషయం చెప్పారు, రాజధాని కనుక తరలిస్తే ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతుంది, భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది, అలాంటి పరిస్థితి వస్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్రాల మీద ఈ ప్రజలకి నష్టం జరిగే కార్యక్రమాలు చేపడితే ఊరుకునేంత పరిస్థితిలో చట్టాలు అయితే లేవు. అనేక చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు అనేక రాజ్యాంగమే అనేక సౌలభ్యాల్ని కల్పించింది, వాటి ప్రకారం చర్య తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ ఆయన ఆ రోజు ఆ విషయం చెప్పారు. 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం కనుక ఇవ్వటం మొదలు పెడితే ఇవ్వాల్సి ఉంటుందని అక్కడ రైతులు వాదిస్తున్నారు. ఇలా జరిగితే గనక మళ్ళా నష్టాల ఊబిలో కూరుకుపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే దాదాపుగా 2.5 లక్ష కోట్ల అప్పులు ఉన్నాయట, దానితో ఇది కూడా ఏర్పడుతుంది. అలా కాకుండా కొంతమంది నిపుణులు మేధావులు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో రైతుల సహాయం తీసుకొని వీళ్ళందరూ కూడా న్యాయస్థానాల్ని ఆశ్రయించే అవకాశం కూడా ఉంది. అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ, ట్విస్టుల మీద ట్విస్టులు చేసుకుంటూ, ఈ రాజధాని అసలు అవుతుందా, ఎప్పటికి అవుతుంది, దీని పరిస్థితి ఏంటి అనేది ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలో వీళ్ళందరూ కూడా పెట్టేశారు. సో ఇవన్నీ తేలటానికి చాలా కాలం పడుతుంది. ఇవన్నీ తేలిన తర్వాత ఎంతవరకు మనం చేయగలుగుతాం, ఎంతవరకు ఈ రాజధాని పరిస్థితి అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. అందుకే ఒకసారి చాలా రెండు మూడు రోజుల క్రితం కలిగి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వచ్చినటువంటి ట్విస్ట్ ఏంటంటే ఈ బీసీజీ రిపోర్ట్. బీసీజీ రిపోర్ట్ ఏం చేసింది? అసలు ముఖ్యంగా బీసీజీ రిపోర్ట్ అనేది రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధి కోసం ఒక రిపోర్ట్ తయారు చేయమని ఒక గ్రూప్కి ఇచ్చారు. వీళ్ళు ప్రపంచం మొత్తం మీద కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక అమెరికాలో ఉన్నటువంటి మా మిత్రుడు ఒకటి చెప్పాడు, అసలు వీళ్ళని ఎవరు అడగక్కర్లేదట, ఈ బీసీజీని ఒక రిపోర్ట్ తయారు చేస్తూ ఉంటుంది, ఒక స్టడీ చేస్తూ ఉంటుంది, అవైలబుల్ అందుబాటులో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ గూగుల్ ఇవన్నీ తీసుకొని వాళ్ళే ఒక రిపోర్ట్ చేసి ఇస్తూ ఉంటారట. అలాంటి ప్రజ్ఞావంతులు వీళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళే ఒప్పుకున్నారు ఈ బీసీజీ రిపోర్టు ప్రభుత్వానికి అందచేయగాన ప్రణాళిక కార్యదర్శి ఒక మీడియా సమావేశంలో అందులో ఏమున్నాయి ఏమిటి అవన్నీ కూడా వివరించడం జరిగింది. అందులో కూడా క్లియర్గా చెప్పారు వీళ్ళు పెద్దగా ఎక్కడ పర్యటించలేరు, పర్యటించకుండానే అందుబాటులో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఫిగర్స్ ఫ్యాక్ట్స్ అన్నీ తీసుకొని ఓ రెండు బౌండ్ పుస్తకాలు తయారు చేసి ఇచ్చారు. వీళ్ళు ఏమంటారంటే ప్రతిదానికి రెండు ఆప్షన్లు ఇవ్వటం జరిగింది. ఆప్షన్ వన్, విశాఖపట్నంలో సీఎం ఉండాలి, గవర్నర్ ఆఫీస్ ఉంటుంది, సెక్రటేరియట్ ఉంటుంది, అలాగే ప్రజలతో నేరుగా సంబంధం లేని శాఖల కార్యాలయాలు కూడా పెట్టుకోవచ్చు. అత్యవసర సమావేశాల కోసం చూడండి, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ హైకోర్టు బెంచ్లను కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఎట్ ది సేమ్ టైం అమరావతిలో శాఖాధిపతుల కార్యాలయాలు ఉన్నాయి, అసెంబ్లీ ఇప్పుడు కూడా అక్కడి నుంచే పనిచేస్తుంది, హైకోర్టు అక్కడి నుంచే ఉంది. రెండోది వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే కర్నూలులో హైకోర్టు పెట్టాలి, హైకోర్టుకి సంబంధించిన కార్యాలయాలు అధిపతుల కార్యాలయాలు కూడా కర్నూలులో ఏర్పాటు చేసి విశాఖపట్నంలో ఒక హైకోర్టు బెంచ్ అలాగే అమరావతిలో ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి అనేది వాళ్ళ రిపోర్ట్లో ఉంది. ఇలా ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చారంటే విశాఖలో సీఎం ఆఫీస్ సెక్రటేరియట్ అన్ని హెచ్ఓడీల కార్యాలయాలు అలాగే ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఒక అసెంబ్లీ ఒక హైకోర్టు బెంచ్ అలాగే అమరావతిలో హైకోర్టు బెంచ్ అసెంబ్లీ కర్నూలులో హైకోర్టు ఇలా కార్యాలయాలు దాని తత్సంబంధమైన కార్యాలయాలు పెట్టుకోవచ్చు. ఇలా రెండు ఆప్షన్లు ఇచ్చారు. రెండు ఆప్షన్లు ఎలా ఇచ్చారంటే వాళ్ళు స్టడీ చేసినటువంటి ఆప్షన్స్ అవన్నీ. ఎందుకు వాళ్ళు ఇంకొకటి కూడా చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. అమరావతి అనేది ఒక డెవలప్మెంట్కి చాలా ఖర్చుతో కూడిన వ్యవహారము, కాబట్టి దీన్ని ఇక్కడ అవాయిడ్ చేయాలి. విశాఖపట్నము ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరము, అభివృద్ధి చెందిన నగరం కాబట్టి విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ వాదన ఈ రిపోర్ట్ ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ రెండు రిపోర్ట్స్ మీద కూడా ఒక హై లెవెల్ కమిటీ ఉంది, వాళ్ళు స్టడీ చేసి మళ్ళా రిపోర్ట్ ఇస్తారు. సరే, ఆ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. బీసీజీ ఇంకా ఏం చెప్తుందంటే ఇలా రాజధానులు ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్స్ రాజధానులు ఎక్కడా కూడా విజయవంతమైన దాఖలాలు ప్రపంచంలో లేవు. చైనాలో ఒక ఊరు నగరం పేరు చెప్తున్నారు, అలాగే నవీ ముంబై అంటే ముంబై నగరాన్ని ఆనుకొని ఉన్నటువంటి నవీ ముంబై, ఈ రెండు మాత్రమే ప్రపంచంలో అభివృద్ధి చెందినవి, మిగిలినవి ఏవి చెందలేదు అంటారు. ఇహ ఎకానమీ గురించి, సామాజికంగా గురించి, తర్వాత అనేక రంగాలు, పర్యాటక రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయము, ఇలా అనేక రంగాలు ఎక్కడెక్కడ పెడితే ఎక్కడెక్కడ అభివృద్ధి చెందుతాయి, ఏ జిల్లాలు వెనకబడి ఉన్నాయి, ఏ జిల్లాలు అభివృద్ధిలో ఉన్నాయి, పోర్టులు ఎక్కడ చేయాలి, రోడ్లు ఎక్కడ అభివృద్ధి చెందాలి, ఇలాంటివి చాలా విషయాల్ని ఈ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది. కొత్త నగరాలకి ఏర్పాటు చేయాలంటే ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది. కొత్త నగరాల్లో 10,000 మందికి మౌలిక వసతుల కల్పన కోసం $0.5 బిలియన్ నుంచి $4.5 బిలియన్ ఖర్చు అవుతుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా 32 గ్రీన్ ఫీల్డ్ సిటీలను కూడా పరిశీలించి వాటి యొక్క వివరాలు కూడా ఇచ్చారు. వీటిల్లో ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, అదే ఇందాక నేను చెప్పినట్లుగా నవీ ముంబై ఒకటి, చైనాలో షెంజాన్ అనుకుంటా ఏదో అలాంటి నగరం ఒకటి, ఈ రెండే డెవలప్ అయినాయి. అలాగే ఒక్కొక్క నగరం డెవలప్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పట్టింది. ఇక్కడ మనం ఇలా చాలా ఇస్తూ వీళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్లో ఇందాక నేను చెప్పినట్లుగా విశాఖపట్నము ఆప్షన్ వన్, విశాఖపట్నం ఆప్షన్ టూ, ఎన్ని ఆప్షన్లు ఇచ్చినా అందులో విశాఖపట్నం ఉండటం అనేది మనం గమనించాల్సిన విషయం. సరే, ఇవన్నీ అవుతాయా, ఇవన్నీ మనం ఏమన్నా చేయటానికి నిజంగా కుదురుతుందా అంటే, అమరావతి అనేది రాజధానిగా ఏర్పాటు చేసిన తర్వాత ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలోనూ అభివృద్ధి సాధిస్తుంది, లేకపోతే మనకి ఇంతకు ముందు ఉన్నట్లుగా హైదరాబాద్ నగరంతో పోటీ పడుతుంది అని బుర్రొన్న ఏ వ్యక్తి కూడా కలగనలేదు. ప్రతి వ్యక్తికి ఈ దేశంలో అందరికీ తెలుసు, ఒక రాజధాని అంతర్జాతీయ స్థాయిలో కనీసము జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు రావాలంటే కొన్ని సంవత్సరాల పాటు శ్రమించాలి. దాదాపు 20 నుంచి 30 ఏళ్ళు నిరంతరం శ్రమ పడితే కానీ రాజధాని ఒక స్థాయికి రాదు. కానీ అప్పటిదాకా పరిపాలన ఆగదు, అప్పటిదాకా అభివృద్ధి ఆగదు, అవి చేసుకుంటూ వెళ్ళచ్చు. కానీ అయినా కూడా వీళ్ళు అవన్నీ పక్కన పెట్టి వాటి గురించి పట్టించుకోకుండా రకరకాల స్టాటిస్టిక్స్ ఇచ్చి, రకరకాల ఫిగర్లు చెప్పేసి, రకరకాల అంటే ప్రభుత్వంలోని పెద్దల మనస్సులో ఏముందో దానికి అనుగుణంగా ఉన్నటువంటి రిపోర్ట్స్ ఇవి. ఉదాహరణకి కృష్ణానదికి 2009లో వరదలు వచ్చినాయి. వరద ముంపుకు గురైన ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల వరకు నిర్మాణాలు చేపట్టకూడదు అన్నారు. బట్ ఇదే ముంపురు, ఇదే సమస్యలు విశాఖపట్నం దగ్గర కూడా ఒక ముంపుకు గురైన ప్రాంతం ఉంది. అక్కడ తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు అసలు ఎయిర్పోర్ట్ మూసేస్తారు. అలాగే అక్కడ హుద్హుద్ తుఫాన్ వచ్చింది. అలాగే కోస్తా జిల్లాల్లో తుఫాన్లు సైక్లోన్లు ఆంధ్రప్రదేశ్కి మామూలు కొత్త ఏమి కాదు, ఎప్పుడు వస్తూ ఉంటాయి. అలా వచ్చిన హుద్హుద్ తుఫాన్ వల్ల విశాఖపట్నం యొక్క పేరు ప్రఖ్యాతులు ఏమైనా పడిపోయినాయా, లేవు కదా. అలా వాళ్ళు ఆ డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది అక్కడ. ఆ డెవలప్మెంట్తో పాటుగా మిగిలిన విషయాలు కూడా చేస్తూ ఉంటారు. మిగిలిన కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటే దానివల్ల మనకు వచ్చేదేమీ లేదు. అందువల్ల ఏంటంటే ఈ మొత్తము కూడా పెద్దగా ఈ రిపోర్టు అనేది మిగిలిన చాలా విషయాలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర కార్యక్రమాలకి ఎన్నో ఈ బీసీజీ రిపోర్ట్లో ఉన్నా కూడా అందరి కళ్ళు, అసలు రాష్ట్ర ప్రజలు కాకుండా దేశం యావత్తు కూడా ఈ రిపోర్ట్స్లో ఏమున్నాయి, ఈ రిపోర్ట్స్లో ఏం జరుగుతుంది, ఈ రిపోర్ట్స్ వల్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, రాజధాని మారుతుందా లేదా, రాజధాని షిఫ్ట్ అవుతుందా లేదా అనే వ్యవహారంలోనే ఎదురుచూస్తున్నారు. ఇక్కడ రాజధాని మారటం అంటూ కాదు, రాజధానిని 3 భాగాల కింద విడగొడతారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది క్యాపిటల్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే దీనికి ఒక హై పవర్ కమిటీ ఉంటుంది, ఆ రిపోర్ట్ కోసం కూడా మనం వెయిట్ చేద్దాం. ఈ లోపల ఎన్ని ట్విస్టులు జరుగుతాయో ఏమవుతాయో ఎదురు చూస్తూ ఉండాల్సిందే.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
న్యూస్ అండ్ పాలిటిక్స్కు స్వాగతం. నేను ఎన్వి హనుమంతరావు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక నినాదాన్ని తీసుకొచ్చింది. అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్. మన దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ మధ్యకాలంలో తరచుగా ఎప్పుడు చూసినా సంవత్సరం పొడుగునా ఎక్కడో అక్కడ ఎన్నికలు జరుగుతుండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎన్నికలు అనేవి బోలెడంత ఖర్చుతో కూడిన పని. ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా, దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఎలక్షన్స్ వస్తున్నాయంటే వీటి మీద కాన్సన్ట్రేట్ చేయటం, రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమైపోవటం, మిగిలిన కార్యక్రమాలన్నీ పక్కన పడటము మనం చూస్తున్నాం. అందుకే మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదాన్ని పట్టుకొచ్చింది. నిజంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదం కనుక వస్తే, ఇప్పుడు కాకపోయినా వెంటనే కాకపోయినా ఒక 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఒక్కసారి ఊహించండి, దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ 5 ఏళ్ల దాకా ఎలక్షన్ల జోలికి ఎవరూ వెళ్ళరు, ఎంత బాగుంటుంది. అప్పుడు ఎలక్షన్ల తర్వాత ఎలక్షన్ ప్రక్రియ మహా అయితే ఒక 4 రోజులు ఉంటుంది, ఆ ఎలక్షన్ల వేడి ఇంకొక 2 నెలలు మొత్తం కలిపి ఒక 3 నెలల్లో అయిపోతుంది. 3 నెలల్లో ఎలక్షన్లు పూర్తయిన తర్వాత మనం అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసి మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. అలాగే దేశానికి ఎలక్షన్ల ఖర్చు ఎన్నో కొన్ని వేల కోట్ల రూపాయలు తగ్గుతుంది. అయినా సరే కొంతమందికి నచ్చలేదనుకోండి, అది వేరే విషయం. సో ఇప్పుడు 2020లో ఎలక్షన్లు ఎక్కడ వస్తున్నాయి ఏంటి అని చూసుకుంటే కనుక ఫిబ్రవరి నెలలో ఢిల్లీ రాష్ట్రానికి ఎలక్షన్లు రాబోతున్నాయి. 8వ తారీఖున ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. 11వ తారీఖున ఫలితాన్ని వెల్లడిస్తారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది. ఒక్కసారి ఢిల్లీ ఎలక్షన్ల గురించి కనుక మనం స్టడీ చేస్తే చాలా గమ్మత్తైన విషయాలు కనపడుతూ ఉంటాయి. ఇంతకుముందు 2015లో జరిగినటువంటి ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఊహించని విజయాలు సాధించింది. 70 శాసనసభ స్థానాలకి గాను 67 శాసనసభ స్థానాలను కైవసం చేసుకొని అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావటం జరిగింది. ఢిల్లీ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఓలలాడారు. దీనికి కారణం ఏంటంటే 2014లో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి కొద్ది రోజులకే ఢిల్లీ శాసనసభని గెలవలేకపోవటం అనేది బీజేపీ యొక్క ఓటమిగా, బీజేపీ పని అప్పుడే అయిపోయిందా అని చాలామంది ఆ రోజుల్లో మాట్లాడారు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఒక మధ్యంతర ఎన్నికలు. అవి అంతకుముందు 2013లో ఎలక్షన్లు జరిగినప్పుడు అప్పటికి ఇంకా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు. 2013లో ఎలక్షన్స్ జరిగినప్పుడు 5 సీట్లకి అధికారానికి 5 సీట్ల దూరంలో బీజేపీ ఆగిపోయింది. దాదాపు 30-35 సీట్లు గెలుచుకొని బీజేపీ అధికారంలోకి రావటం ఖచ్చితంగా జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ 5 సీట్ల వల్ల ఆమె ఆగిపోయింది, బీజేపీ పార్టీ అక్కడే ఆగిపోయింది. ఎవరిని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు ఎవరిని తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. చాలా నిజాయితీగా మనకెందుకు వచ్చింది, 5 కనుక ఎవరైనా సపోర్ట్ చేస్తే అధికారం ఉంటుంది, లేకపోతే లేదని. చివరికి 3 పార్టీలు ఒకళ్ళకి వ్యతిరేకంగా ఇంకొకళ్ళు పోటీ చేసినటువంటి ఢిల్లీ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, ఆ ప్రభుత్వం కొద్ది నెలలకే కూలిపోవటం, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన పెట్టడం, ఆ తర్వాత ఎలక్షన్లు జరగటం, ఆ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినప్పటి నుండి ఒక కామన్ మ్యాన్, ఆమ్ ఆద్మీ నిజంగా కామన్ మ్యాన్కి అనుగుణంగా కొన్ని పనులు చేయడానికి ప్రయత్నించింది. అనుభవం లేకపోవటంతో కేంద్ర ప్రభుత్వంతో తగాదాలు పెట్టుకోవటం, లెఫ్టినెంట్ గవర్నర్తో తగాదాలు పెట్టుకోవటం, ఇలాంటి అనేక దుందుడుకు చర్యలకి పాల్పడింది. అలాగే బీజేపీ కూడా బాగా దాన్ని ఏమంటారు ఫైటింగ్ మూడ్లోనే ఉంది. ఆ తర్వాత చూస్తే గత కొద్ది నెలలుగా అక్కడంతా ప్రశాంతంగా ఉంది. ఎలక్షన్ల కోసం ఎవరికి వాళ్ళు కత్తులు దూసుకుంటూ సిద్ధమైపోయారు. ఈ ఎన్నికల్లోనే అంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసిన, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ అధికారాన్ని కోల్పోయారు. ఆ తర్వాత ఈ బీజేపీ పార్టీ వెనకడుగు వేయటం వల్ల కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ రావటం, నేను తప్పు చేశానని వాళ్ళు ఫీల్ అవటం, ఆయన పబ్లిక్గా ఒప్పుకోవటం వల్ల మళ్ళీ జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆయన గెలవటం జరిగింది. ఇప్పుడు మారిన నేపథ్యంలో బీజేపీ అప్రతిహతంగా కేంద్ర ప్రభుత్వంలో 350కి పైగా సీట్లు సంపాదించుకుంది. ఆ తర్వాత బహుశా ఢిల్లీలో వాళ్ళకి వచ్చిన అనుభవం ద్వారా మిగిలిన రాష్ట్రాల్లో చిన్న చిత్తగా పార్టీ మనకి పూర్తి మెజారిటీ లేకపోయినా కూడా కొంతమందికి సపోర్ట్ చేసి అధికారంలోకి రాగలిగింది. ఉదాహరణకి హర్యానా లాంటి పార్టీ. ఆ తర్వాత ఏమవుతుందో ఏమిటో అనుకొని కొన్ని అవాంతరాలు వచ్చి అధికారం కొన్ని రాష్ట్రాల్లో కోల్పోయింది. వాటిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, అలాగే ఛత్తీస్గఢ్, మొన్నటికి మొన్న మహారాష్ట్ర, ఇలా చూసుకుంటూ పోతే. కానీ ఈసారి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఢిల్లీ దేశ రాజధాని, కేంద్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఒక రాష్ట్రం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వానికే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలకి లోబడి శాసనసభ పనిచేయాల్సి ఉంటుంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అయితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు షీలా దీక్షిత్ ఉన్నప్పుడు కూడా అలాగే జరిగింది. కానీ ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ వచ్చిందో, రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ రావటం, ఈ రెండు పార్టీలు ఉప్పు నిప్పుగా ప్రవర్తించడం జరిగాయి. చూద్దాం ఈసారి రాబోయే ఎలక్షన్స్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ అధికారంలోకి వస్తారా రారా అనేది మళ్ళీ చూద్దాం. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రాష్ట్రంలో ఎప్పుడు చూసినా ఎక్కడో అక్కడ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. 2020 చివర్లు అంటే అక్టోబర్ నవంబర్ కల్లా మళ్ళీ బీహార్లో ఎన్నికలు వస్తాయి. ఆ బీహార్ ఎన్నికలకు వేడి ఇంకా రాజుకుంటుంది, ఎందుకంటే అక్కడొక విచిత్రమైన పరిస్థితి ఉంది. సరే, దానికి బీహార్ ఎన్నికలకి చాలా దూరం ఉంది. మన రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల వేడి మొదలైంది. ఆ వేడి ఎలాంటిదంటే మున్సిపల్ ఎలక్షన్స్ జనవరి నెలాఖరులో 22వ తారీఖు జరగబోతున్నాయి. ఎప్పుడైతే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడో పోయిన ఏడాదే జరగాల్సింది, అనేక కోర్టు కేసుల వల్ల, అనేక ఇబ్బందుల వల్ల అవి వాయిదా పడుతూ చివరికి ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా అన్ని రాష్ట్రం మొత్తం అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్లో కూడా కాకుండా ఇంకా కొంత సమయం ఉన్నటువంటి హైదరాబాద్, కరీంనగర్ ఇలాంటి కార్పొరేషన్లను వదిలేస్తే దాదాపుగా 120 మున్సిపాలిటీలు, ఒక 13 కార్పొరేషన్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రతిపక్ష పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, ఇంకా కొంతమంది చాలా గొడవ చేయటము, కొంతమంది కోర్టులకు వెళ్ళటం జరిగినాయి. ఎందుకంటే రిజర్వేషన్ల ప్రక్రియని అనౌన్స్ చేయలేదు. సో ఇప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియను కూడా ఎవరెవరికి ఏ రిజర్వేషన్లు ఇవ్వటం అనేది జరిగిందో అది కూడా ప్రకటించేశారు. బీసీలకి 44, అంటే 40 చైర్మన్ పదవులు, అలాగే 4 మేయర్ పదవులు అలాట్ చేశారు. సో ఎస్సీ ఎస్టీలకి ఒక్కొక్క మేయర్ పదవి ఇచ్చారు. అలాగే మున్సిపాలిటీల్లో కూడా ఎస్సీలకు 17, ఎస్టీలకి 4 కార్పొరేషన్లను ఇవ్వటం జరిగింది. ఇక్కడ వింతైన విషయం ఏంటంటే, మనం చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్, ఇంకా ఎలక్షన్లకి సమయం ఉన్నా కూడా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి కూడా మహిళలకు కేటాయించడం జరిగింది. సో ఈ ఎలక్షన్స్ మొత్తం 13 కార్పొరేషన్లు, 123 మున్సిపాలిటీలకి ఈ కేటాయింపులన్నీ జరిగినాయి. ఈ కేటాయింపుల యొక్క ఫలితాలు మనం చూద్దాం ఎలా ఉంటాయంటే, చాలామంది మున్సిపల్ ఎలక్షన్స్ అంటే రాష్ట్ర స్థాయిలో, అంటే శాసనసభకి గెలుపొందలేని వాళ్ళు, లేకపోతే ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పోటీ చేద్దామనుకొని సీటు రాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కార్పొరేషన్స్లో మున్సిపాలిటీలో మేయర్గా చైర్మన్గా ఎన్నికవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ఈ రిజర్వేషన్లు అలాట్మెంట్స్ ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పుడే చాలామంది వాళ్ళ ఆశలు గల్లంతైపోయి ఊహలు తలకిందులైపోయి రాష్ట్రంలో చాలామంది బాధపడుతున్నారట. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అప్రతిహతంగా దూసుకుపోతుంది. శాసనసభలో పూర్తి మెజారిటీ ఉంది, అపోజిషన్ అనేది లేకుండా చేసింది శాసనసభ ఎన్నికల్లో. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 4 సీట్లని కాంగ్రెస్ పార్టీ 3 సీట్లని గెలుచుకోవడంతో కాస్త జాగ్రత్త పడింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పార్టీ స్థాయి సమావేశంలో మాట్లాడుతూ అందరికీ తగు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీలను వదులుకోకూడదు, ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా మీ పదవులు కూడా ఓడటం ఖాయం అని ఒక హెచ్చరిక కూడా చేశారు. ఎందుకంటే మున్సిపాలిటీలు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి, కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీల్లో కానీ. ఈ పట్టణ ప్రాంతాల్లో బీజేపీ పార్టీకి కొద్దో గొప్ప బలం ఉండే ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ కూడా తమ సత్తా చాటాలి అని చెప్పేసి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసెంబ్లీలో ఎన్నికలకి దాదాపుగా 99% డిపాజిట్లు కూడా కోల్పోయిన పార్టీ అనూహ్యంగా బలం పుంజుకొని 4 సీట్లు పార్లమెంటు స్థాయిలో గెలుచుకుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ, మేమే ప్రధాన ప్రతిపక్షం అంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచిన స్థానాల్లో 90% అభ్యర్థులు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోవటం జరిగింది. అయినా కూడా కొద్దో గొప్ప ప్రభావం చూపించగల శక్తి కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది. అందుకే టీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్త పడి ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లని టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవాలి అనే ఒక కృత నిశ్చయంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి రాబోయే 2 నెలలు ఇటు ఢిల్లీలోను అటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నికల హడావిడి మనకి తప్పకుండా కనపడుతుంది. ప్రజలందరూ ఇందులో నిమగ్నమైపోతారు. అభివృద్ధి కొంచెం వెనకడుగు వేసే అవకాశం ఉంది. అయినా సరే ఇది ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ, మనం తప్పకుండా గౌరవిద్దాం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
కురులను తువ్వి పూల దండ ముడిచింది, పూల దండతో పాటి మూతి కూడా ముడిచింది.
మాపై కోపం వచ్చింది, వచ్చిన కోపం గెచ్చింది, అంద సందాల వన్నె నాడి అయినా బాగుంది. పెళ్లి కూతురు మొదలు పసరి సిగ్గు వేసింది, మత్తు మత్తు కన్నులతో తీర చూసింది.
కొత్త పెళ్లి కూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది. మత్తు మత్తు కన్నులతోనూ మనసు తీర చూసింది.
ఆమెకు సరదా వేసింది, జరిగి దగ్గరకొచ్చింది. అందరి సందానవన్నీ నాడి కోపం పోయింది.
వాళ్ళ పాటలతోనే పల్లె సీమ పండింది. పల్లె సీమలో హాయి వెళ్ళి విరిసి నిండింది.
చివరకు చిలిపిగ నంగింది, చేయి చేయి కలిపింది. అంద సందాలవన్నీ నాడి ఆడి పాడింది.
ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా?
వాళ్ళు వాళ్ళు చూపులతో కాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా?
చెయ్యి వేయబోతే బెదురుతారు వింతగాదా? ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా.
కప్పుకున్న సిగ్గు జారిపోక ముందే,
కళ్ళు కళ్ళు కలుసుకోను రాక ముందే, ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోక ముందే.
మాయజేసి మరులు గొల్పి మాయజేసి మరులు గొల్పి మాటలోన మాట కల్పి మధురమైన మా మనసు దోచవచ్చునా నీవు మర్మ మెరిగి ఈ మాట అడగవచ్చునా ఏమే ఏమే భామ
ఏమే ఏమే భామ
నిజమేనులే స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే అవునే అవునే భామ
అవునే అవునే భామ
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచానే చుట్టి వస్తుంది ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్ మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం